ఇక ఈలోపు వీడిపాట్లు వీడిలా ఉంటే వాళ్ళ ఆవిడ దానికి కూడా చెండి అని పేరు, కానీ అసలు పేరు ఘనోదరీట, అసలు పేరు లుబ్ధ కశ్యాపి భార్యాభూతు నామ్నాచ ఘనోదరీ దుష్టాస పాపనిరత పరద్రవ్యాపగారిణి. పరమ దుర్మార్గుడు వీడంటే వీడికంటే దుర్మార్గురాలైన వీడి భార్య కూడా చెండి అని పిలువబడింది క్రూరత్వం వల్ల. దాని అసలు పేరు ఘనోదరి. ఇంత బొజ్జ ఉండేదిట, ఆ బొజ్జ దగ్గర ఇలా గోక్కోవడానికి రెండు చేతులతో పెట్టుకుంటే మధ్యలో గోక్కడానికి మళ్ళీ భర్త గారు వచ్చి గోకేవారు చక్క. అంత ఘనోదరి ఆవిడ. పెద్ద ఎక్కువ కాదు కానీ బొగ్గుపొడి, కాటుక, అమావాస్య నాటి చీకటి ఇటువంటివి ఎంత నల్లగా ఉంటాయో అంతే నల్లగా ఉండేదిట పాపం. ఇంత నల్లని శరీరంలో తెల్లగా ఉండే పదార్థాలు ఉన్నాయట. పళ్ళు మాత్రం కాస్త తెల్లగా కనబడేవాటిలా, ఆ పళ్ళు కూడా బయటికి కనబడేవాటి పందికోరల్లాగా. అప్పుడప్పుడు ఆ పైన పాచి పట్టినప్పుడు ఓ రకమైన ఆకుపచ్చదనం పసుపచ్చదనంతో ఆహాహా కోరలు మరింత విచిత్రంగా ఉండేవిట. ఆ పళ్ళు ఇలా బయటకు పెట్టుకుంటూ ముక్కు ఇంత పెట్టుకుని చక్కగా ఇలా ఊపుకుంటూ పట్ట ఈ నల్లని ఘనోదరి మా ఆయన ఎక్కడున్నాడో వెతుకుదామని బయలుదేరింది. పాపం రాత్రంతా అది నిద్రపోలేదండో. భర్త అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే వీళ్ళే ఐకమత్యం వాళ్ళదే. అసలు పందులు దంపతుల్లాగా వీళ్ళు కూడా చాలా ఐకమత్యంతో ఉంటారు. అందుకని అయ్యో పెళ్లి రోజు పంది మాంసం తెమ్మని మా ఆయన్ని పంపాను, పెళ్లి రోజు అప్పుడే వచ్చేస్తోంది, తెల్లారిపోతున్నది, వీడేమో ఇంతవరకు రాలేదు, పందిమాట దేవుడరుగు, కనీసం పందినాటి నా భర్తనే వచ్చేస్తే బాగుండు. ఈలోపు ఆయన కోసం కళ్ళు కూడా తెచ్చిపెట్టాను, 5-6 కొండలు తెచ్చిపెట్టింది, రకరకాల బ్రాండులు మళ్ళీ వాటిలో కూడా, కొన్ని దేశీయం కొన్ని విదేశీయం, ఇవన్నీ పెట్టాను. పాపం ఏమైపోయాడో, ఎంత ఆలస్యం అవుతుంది అనుకుంటే సద్దన్నమన్నా మూట కట్టిచ్చేదాన్ని, పాపిష్టదాన్ని మంచినీడిచ్చి పంపేశాను. ఉత్తి మంచినీళ్ళతో ఏం కడుపు నింపుకుంటాడో ఏమిటో, అందులో ఇంత పెద్ద కడుపు వాడిది అనుకుంటూ మొగుడి మీద వ్యామోహంతో రాత్రి అంటే బయలుదేరలేక పొద్దుటి బయలుదేరింది. అంటే ఈ రాత్రి అంతా కూడా శివరాత్రి అంతా కూడా ఆవిడ జాగరణ చేసింది. చెట్టు మీదేమో చలికి వాడు జాగరణ చేశాడు, ఇంటి దగ్గర ఈవిడ జాగరణ చేసింది. వాడేమో దిక్కులేక ఏదో శివ పూజ చేశాడు, ఈవిడ భర్త పూజే. ఎంతసేపు చెండా 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 అనుకున్నది. చండుడు అని పేరు కలిగిన ఒక దూత ఉన్నాడు శివుడి దగ్గర, వాడిని తలుచుకుందనమాట, తెలుసో తెలియకో. అందుకే ఇప్పుడు ఈవిడ తెల్లవారుజామున లేచి స్నానం అనేది వాళ్ళు నెలకో రెండు నెలకో చేస్తూ ఉంటారు. పెద్ద అవసరం పాపం సామాజులు, వాళ్ళకి ఏం తెలుసు అండి ఆచారాలు ఏం తెలుసు. మాకి స్నానం మాసానికి ఒకేసారి అనుకుంటూ బయలుదేరింది. దానివల్ల నీళ్లు కూడా కలిసి వస్తాయి. నెలకు ఒకసారి స్నానం చేస్తే ఎంత వాటర్ సేవ్ అవుతుంది, సేవ్ వాటర్ అది కాకపోతే పక్కన వాడు షేవ్ అయిపోతాడు అనుకోండి, వాసన చూసి షేక్ అయిపోతాడు. అసలు షేక్ అవుతారు కాబట్టి అనుకుంటాను, వాళ్ళు వాసన చూసి వాళ్ళకి షేకులని పేరెట్టారు. సరే మొత్తం మీద ఏదేమైతేనే వీడు బయలుదేరింది. ఇప్పుడు ఈవిడు కూడా ఒక ధనుస్సు బాణములు ఒక కత్తి వేసుకుని ఊపుకుంటూ మా ఆయన కోసం బయలుదేరదామని బయలుదేరింది. ఈవిడికి వాళ్ళు ఆయనంటే ప్రేమని చెప్పాం కదా, పాపం నిన్న అంత ఉపవాసంతో ఉన్నాడు, వాడికి తిండి దొరికిందో లేదో, వాడు నేను అడుగులో ఇంత తిన్నాక ఇంటికి వచ్చాక అప్పుడు పెళ్లి దినాన్ని అంటే వివాహ దినాన్ని జరుపుకుందాం అనుకుని సద్దన్నం మూట కట్టుకు బయలుదేరింది. ఒక పెద్ద మూట కట్టుకుంది, తేకు చుట్టు ఆకులు ఉంటాయి, ఇంత ఆకుల్లో మూట కట్టింది. ఆ సద్దన్నం వాసన వచ్చేస్తుంది, అయినా తెలియదు వాళ్ళకి పెద్దగా. అందులో వాసన వచ్చిన మాంసం అవన్నీ ముక్కలు వేసి ఆ పేగులు కూడా వేసి నంచుకోవడానికి వీలుగా ఇదంతా మూట కట్టి ఈ మూట బుధానికి తగిలించుకుని బయలుదేరింది. భర్త దొరికితే వాడికి కూడా ఎంత పెట్టి తాను తిందామని ఈ మొద్దు సద్దన్నం పుచ్చుకొని బయలుదేరింది. ఎక్కడా దొరకడు వాడు, ఎక్కడో కేకారణ్యంలో గడిపాడు. అయితే అదృష్టవశాత్తు భర్త కాలి అడుగు గుర్తులు కనపడ్డాయి, అడుగు దాడలు కనపడ్డాయి. ఆ అడుగు దాడలను పట్టుకుని అతి కష్టం మీద భర్త దగ్గరికి వెళ్ళింది. ఆ వెడుతున్నప్పుడు లోపల మళ్ళీ భయం వేసింది దీనికి. ఏమిటో తెలుసా, అడుగు దాడలు కనపడుతున్నాయి కానీ మొగుడు కనపడ్డేమి. కింవా కెసరలో భేన సింహేనైవ విదారిత కిం భుజంగ ఫణారత్నహారి సర్ప విషార్థిత. మా ఆయనకి సింహాలంటే ఇష్టం, సింహం యొక్క జూలంటే ఇష్టం. ఏ సింహంతో అయినా తలపడి జూలు పేకపోయాడా, జూలు పేకపోయి తన జోలికొస్తే సింహం పొట్టన పెట్టుకుందా, లేదా చీకట్లో తెలియక బాగా మెరిసిపోతున్న మణులు కలిగిన పావు దగ్గరికి వెళ్ళాడేమో. పావులకి కొన్ని పెద్ద పెద్ద పావులకి నెత్తి మీద మడులు ఉంటాయి. ఆ పణముల మీద ఉన్న మడుల మీద ఆశతో పావు దగ్గరికి వెళ్ళి మడిపేకపోతుంటే అది కాటేసిందేమో, ఆ కాటు వల్ల విషం వల్ల చచ్చాడా? కింవా వరాహ దమష్ట్రాగ్రఘాతై పంచతమాగత, లేక ఏ పందితో అయినా తలపడ్డాడేమో, అడవి పందులు కోరలతో పొడుస్తాయి, ఆ కోరల వల్ల చచ్చిపోయాడేమో. ఇది ఇది కాకపోతే మధులోభేన వృక్షాగ్రాత్సవై ప్రపతితో భువి, ఎక్కడో ఎత్తుగా చెట్టు మీద తేనె పొట్లుంటాయి, అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు చెట్ల కింద అంత తేనె పొట్లుంటాయి, ఆ తేనె పొట్టు మీదకి వ్యామోహంతో వెళ్ళాడేమో తేనె తాగుదామని, అప్పుడు పైనుంచి కింద పడైనా చచ్చి ఉండాలి, లేదా తేనెటీగలైనా పుట్టి చచ్చిపోయాడా, ఇలా రకరకాలుగా అనుకుంది పాపం. ఏదో రకంగా ఏ దేవుడో రక్షించి మా ఆయన బతికితే బాగుండు అనుకుంది. మళ్ళీ శివరాత్రి తెల్లవారుజామున దేవుడిని తలుచుకుంది అంటే అసలు ఆవిడకి దేవుడు అంటే తెలియదు, కానీ ఏ దేవుడు రక్షిస్తే బాగుండు అనుకుంది. ఇంతలో క్రమంగా నడుచుకుంటూ వెళ్ళేసరికి సూర్యోదయం అయ్యింది. ఎదురుగుండా చెరువు, చెరువు దగ్గర చేపలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చేపలు దొరక్క యాతన పడుతున్న మొగుడు కనపడ్డాడు. అమ్మయ్య మహా ఆయన బతికాడు రా బాబు, మొగుడు బతికాడు అనుకున్నది. దీన్ని బట్టి ఎవరి లెవెల్లో వాళ్ళకి పాతివ్రత్యం ఉంటుంది, అందరూ పతివ్రతలే. వెంటనే ఏం చేసింది, ఏమయ్యో దొరికావు నువ్వు అంది. వాడు కూడా నీళ్ళలో చూసి, ఓసి వస్తే నా కోసం వచ్చేసేవిటే, ఎంత కష్టపడ్డావి అన్నాడు. ఈ అన్నం బూట పక్కన పెట్టి ధనుస్సు అవి కింద పెట్టి పాపం ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు కరుస్తూ నీళ్ళలో దూకేసింది మొగుడు దగ్గరికి. ఆ నీళ్ళలోకి వెళ్ళి ఆయన గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇంత భారీకాయం పొట్టావిడి కౌగిలించుకోగానే వాడు బుడుంగు నీటిలో మునిగాడు. శివరాత్రి అయిన వెంటనే శివస్నానం చేశారు, వాడు మంగళస్నానం చేశారు అనుకోకుండా చెరువులో స్నానం చేయాలని కాదు, ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అయినా అంత శరీరంతో వాడిని కౌగిలించుకుంటే అవుతాడు వాడు కూడా, కాస్త శరీరం ఉన్నా దీనికి కొంచెం పెద్ద పొట్టట, అందువల్ల అంత పెట్టతో అంత పొట్టతో ఒక్క నొక్కు నొక్కగానే ముడు ముడు అని ఆ మడుగులో మూలిగాడు. ఆ విధముగా శివరాత్రి అయిన మరునాడు అనుకోకుండానే స్నానం కూడా చేశారన్నమాట. ఈ విధంగా స్నానం చేశాక ఆ తర్వాత మందలిస్తూ అండి, నిన్నంతా ఏం చేసావురా మూర్ఖుడా అంది. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు మొగుడు అలా తిడతారు, దిక్కుమాలాడే ఏమైపోయావురా నువ్వు, లేక తిండి తినలేదు అందిట. నేనల్లా 28వ శ్లోకంలో రాశారు, త్వయా మూఢ మూర్ఖుడా నిన్నంతా ఏమైపోయావు అంది. ఇంకా కొన్ని తిట్లు ఉన్నాయట, ఆ తిట్లు నేను రాయలేను అన్నాడు ఈయన వ్యాసుడు. ఆ తిట్లు వాడు తిట్టుకుంటేనే బాగుంటుంది, భార్యాభర్త ఇంట్లో రహస్యంగా తిట్టుకునే తిట్లని వ్యాసుల వారు రాస్తే ఏం బాగుంటుంది, అందుకనే మూఢ అని ఒక్క శబ్దంతో ఆపారు. పాపాత్మ రాత్రంతా నువ్వు లేక ఎంత బాధపడిపోయానో తెలుసా, చీకటి పడేలోపే పంది మాంసం పట్టుకొస్తానన్నావా, ఆ పంది మాంసం రకరకాలుగా వేపుళ్ళు చేసి ప్రొద్దుటి వాళ్ళంతా మనం పండుగ జరుపుకుందాం అనుకున్నావా, పెళ్లి పండుగ లేదంతా నిన్న రోజంతా దండగ అయిపోయింది, అనగా ఏం చేస్తామే, రాత్రి ఓ పంది దొరికింది, ఆ పందిని వెతుక్కుంటూ వచ్చాను, పంది మాయమైపోయింది, చీకట్లో ఈ అడవిలో దారి తప్పి ఈ చెట్టు ఎక్కి కూర్చున్నాను, ఏమైతేనే అదృష్టవశాత్తు మనం దంపతులను కలుసుకున్నాం, ఇంక ఎక్కువ తిట్టకే బాబు అన్నట్ట. తిట్టాలా నెత్తి మీద రెండు మొట్టాలా, పెళ్లి రోజైనా కందరాడే రావద్దా, ఎప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటావు అని రెండు తిట్టి, ఆ తర్వాత ఈ తడిసిపోయిన శరీరంతో ఇద్దరు ఒడ్డుకొచ్చారట. ఇప్పుడు దానికి తెలిసింది సలెంటీ ఏమిటో, ఎప్పుడు స్నానం జరిగే తెల్లవారుజామునా, శివరాత్రి స్నానం లేదు, శివరాత్రి స్నానం లేదు వాడికి, ఎప్పుడు ఏదో సమయం దొరికితే చేయటం లేకపోతే లేదు, కానీ ఈ చలిలో నీళ్ళలో మూలంగానే వణుకొచ్చింది. ముందు బయటికి వెళ్ళి ఒళ్ళంతా తుడుచుకుని పొడి బట్టలు తెచ్చాను, కట్టుకున్నాక నేను తెచ్చిన సద్దన్నం తిందామంది. ఈ ఒడ్డుకొచ్చేలోపు ఏం జరిగింది, అక్కడికి ఒక కుక్క వచ్చింది, ఆ అడవిలో వేటకొక్కటి దారి తప్పి అక్కడికి వచ్చింది. ఇక ఎవరో వేటగాడు కుక్కను తీసుకొచ్చాడు, కుక్క దారి తప్పింది, దానికేమో మాడిపోతుంది తిండి లేక, ఎదురుగుండా ఈ అన్నం మూట కనపడింది ఆకుల్లో మూట. వీళ్ళు ఈ నీళ్ళల్లో ఈ జలకాలాటలు ఆడుతూ ఉంటే వాళ్ళు సరసాల్లో వాళ్ళు ఉంటే ఈ కుక్క వచ్చి టుప్ 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 అని మొత్తం తింది. వీళ్ళు పైకి వచ్చేలోపు కుక్క తెండం కనిపెట్టారు. అయ్య దిక్కుమాలిన కుక్కోయ్ మా అన్నం అంతా తినేసావు మాకు లేదు లక్కోయ్ అనుకుంటూ ఇది బయటకు వచ్చి కర్ర పుచ్చుకునేసరికి ఈ కర్రను చూచి ఆ కుక్క పారిపోయింది. ఒక్క మెతుకుంటే ఒట్టు మొత్తం నాకేసిపోయింది. అది ఆ కుక్క మీదకి ఇది పెద్ద కర్ర విసరబోతూ ఉంటే నిజంగా ఆ కర్ర విసిరితే కుక్కకి తగిలితే ఏమైపోయేదో, దుడ్డు కర్ర అది బలమైన కర్ర, అది విసరబోతూ ఉంటే టక్కు చేయబట్టుకున్నట్టు వీడు చండు. దాంతో ఇప్పుడు చండు మీద కోపం వచ్చింది. అది ఆవయోర్భక్షితంచాన్నం అనేనైవ చపాపిన కించ భక్షయసే మూఢ భవితాద్య బుభుక్షిత. మూర్ఖుడ, ఈ కుక్కను కొడుతూ ఉంటే ఎందుకు చెయ్యి అడ్డంగా పట్టుకుంటావు? నా చేతిని గట్టిగా పట్టుకోకుండా ఉంటే ఈ కర్రతో ఆ కుక్క బుర్ర పగలగొట్టేదాన్ని. ఇప్పుడు మనం ఏం తింటాం? నిన్నంతా తిండి లేదు, నువ్వు లేక అన్నం తినలేదు. ఏదో సద్దన్నం మూట తెచ్చి ఇక్కడ పెడితే ఈ ఉన్న మూట కాస్త కుక్క తినేసింది ఈ పూట. ఇక మనం ఏం ఊట తిని బతకాల? ఈ కుక్కను చంపేసేసి దాని మాంసం తినేస్తే ఆకలి తీరుతుంది. నువ్వేమో కుక్కను ఎందుకు కొట్టనివ్వలేదు అనగానే వీడు అన్నాడు, ఏమోనే ఆ కుక్క కూడా మళ్ళాగే ఆకలి వేస్తుంది కదా, అందుకే మన అన్నం తింటే దాన్ని కొట్టబుద్ధి లేదన్నట్ట. ఒకసారి వినండి, వీడి జీవితంలో ఎప్పుడైనా ఏ జీవి దగ్గరైనా అలా జాలి చూపించాడా? కనిపిస్తే కుక్కను కూడా తోలొలిచి తినేసేటటువంటి క్రూరుడు వాడు. ఇప్పుడు ఏమిటో వాడి బుద్ధి మారిపోయిందట. పోన్లే, కుక్కకి ఆకలి వేసి ఉంటుంది, మనం అంతా నిన్న ఆకలి వేసి అన్నం లేక అల్లాడిపోయామా? మన పొట్టలాంటిది దాని పొట్ట కదా, దానికే ఆకలి వేసి ఉంటుంది. నిన్నంతా ఉపవాసం ఉందేమో, అందుకే ఆకలి వేసి మన అన్నం తింది. దాని పొట్ట మనలాంటి పొట్టే కదా, తింటే తిందిలే అన్నట్ట. ఇంకా ఏమన్నాడో చూడండి ఆశ్చర్యం. అసలు ఒక కిరాతకుడి నోటి నుంచి ఇటువంటి సంభాషణ ఎవ్వరూ ఊహించరు. యచ్చునా భక్షితంచాన్నం తేనాహం పరితోషితః కిమనేన శరీరేణ నశ్వరేణ గతాయుష. శరీరం దుర్లభం లోకే పూజ్యతే క్షణభంగురం. ఈ కుక్క అన్నం తినగానే ఆకలితో మాడిపోతున్నప్పటికీ నా పొట్ట నిండిన తృప్తి కలుగుతోంది, నాకు ఆనందం కలుగుతోంది, నాకేదో తెలియని ఒక ఉత్సాహం కలుగుతోంది. అయినా మన శరీరం శాశ్వతంగా ఉంటుందా పిచ్చిదానా? ఈ కుక్క తినకపోతే ఈ అన్నం మనం తిన్నా మనం శాశ్వతంగా బతుకుతామా? ఇవాళ కాకపోతే రేపైనా మనం నశించక తప్పదు. ఆయువు నశ్వరము, పోయేది నశించిపోయేది, శరీరం క్షణభంగురం, ఆయువు తీరాక మనం చచ్చిపోతాం. దొరక్క దొరక్క మనకి మానవ జన్మ దొరికింది. ఈ మానవ జన్మలో ఇన్నాళ్ళు మనం కాకికి కూడా ఒక్క మెతుకు పెట్టలేదు, ఎంగిలి చేత్తో కాకిని అలా విసరలేదు, కాకుల్ని కూడా తినేసాం మనం. అంత పాపాత్మలో ఏదో దేవుడి దేవల్ల ఈ పూట ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టాం. దీనివల్ల నాకు ఆనందంగా ఉంది అనగానే అది కూడా బుర్రగొక్కుని, ఏమోనయ్యో నువ్వు అలా చెప్పాక నాకు అలాగే అనిపిస్తోంది అందుట. ఇదన్నమాట శివరాత్రి మహిమ అంటే. తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి నాడు శివుడి మీద ఇన్ని నీళ్లు పోస్తే, బిల్వపత్రములు వేస్తే, జాగరణ చేస్తే శివుడు సంతోషిస్తాడు, వాడి మనస్సులో ప్రవేశిస్తాడు, వాడికి పవిత్రమైన మనస్సును ఇస్తాడు, వాడి బుద్ధి మార్చేస్తాడు. అందుకే జ్ఞానులు శివరాత్రి వస్తే క్షణం కూడా వ్యర్థం చేయరట. శివరాత్రిని ఎప్పుడు వ్యర్థం చేసుకోకూడదు. శివరాత్రి నాడు అర్ధరాత్రి వెలుగు ఉండరా, అప్పుడు నీకు మూడవ కన్ను వస్తుంది, నీ శరీరంలో సగభాగంలో స్త్రీ చేరుతుంది అని ఒక శ్లోకం ఉన్నది. అంటే అర్థం ఏమిటి? శివరాత్రి నాడు జాగరణ ఉంటే, అర్ధరాత్రి వెలుకుగా ఉంటే నువ్వే శివుడు అయిపోతావు. శివుడు అయితేనే కదా నీకు మూడవ కన్ను వచ్చేది, శివుడు అయితేనే కదా శరీరంలో సగభాగంలో పార్వతి చేరేది. అందుకని శివరాత్రి నాడు జాగరణము ఎటువంటి వాడైనా చేస్తాడు. వృద్ధుడు, మూర్ఖుడు, పసివాడు, ఆయువు నశించినవాడు కూడా ఆ ఒక్కరోజు జాగరణ చేయాలి. ఎంత అనారోగ్యంతో ఉన్న జాగరణ చేయాలట, అర్ధరాత్రి దాకా ఉండాలి. 12 నుంచి 1 గంట వరకు వెలుకుగా ఉండి ఆ కాసేపు శివారాధన చూడగలిగితే ఇంకా వాడికంటే అదృష్టవంతుడు, భాగ్యవంతుడు మరొకడు లేడు. ఆ రోజు కూడా కందరాడి నిద్రపోతే ఇంకా వాడికంటే దురదృష్టవంతుడు ఎక్కడండి. అందుకే జన్మమునకు ఒక శివరాత్రి, కనీసం జన్మానికి ఒక శివరాత్రి అయినా మెలుకుగా ఉండన్నారు. అటువంటిది ఆ శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేస్తూ, పుష్పాలు వేస్తూ, అభిషేకానికి సాయం చేస్తూ ఉంటే వాడు ఎటువంటి వాడు అవుతాడు? మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం చేస్తాను, ప్రణవపీఠంలో శివరాత్రి నాడు మాత్రం మీరందరూ వచ్చి ఆ అర్చన చూడండి. సత్యధర్మేశ్వర అర్చన, ప్రణవేశ్వర అర్చన, పద్మేశ్వర అర్చన, మొత్తం 4 లింగాలు ఉన్నాయి అక్కడ. ఒకటి సత్యధర్మేశ్వరుడు, ఒకటి పద్మేశ్వరుడు, మరొకటి ప్రణవేశ్వరుడు, ఇంకొకడు విద్యేశ్వరుడు, ఇంకొక ఆయన పుత్రదేశ్వరుడు. 5వ లింగం కూడా ఇప్పుడు రేపు ప్రతిష్ఠిస్తున్న మాఘపూర్ణిమ నాడు చాలా పెద్ద లింగం వచ్చింది ఇప్పటికే ఆ జయకుమార్ గారి సహకారంతో. ఆ ఈశ్వరుడికి పుత్రదేశ్వరుడు అని పేరు. పుత్రుడు లేని వాళ్ళు ఆ ఈశ్వరుడిని పూజిస్తే సంతానం, పుత్ర సంతానం కలిగి పెరుగుతుంది, అందుకే పుత్రదేశ్వరుడు. అటువంటిప్పుడు రావాలి, ఇన్ని నీళ్లు చుక్కలు పోయాలి. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పూజ చేస్తుంటే కళ్ళారా చూస్తే చాలు, ఏ సేవ చేసినా చాలట. అంటే కొందరు పువ్వులు అందించవచ్చు, కొందరు దళాలు అందించవచ్చు, కొందరు తొడవచ్చు, ఎవరు ఏ రకంగా సహకరించినా అదంతా వారికి పూజయే. అందరూ డైరెక్ట్గా అభిషేకం చేయలేరు కదా, దాన్ని యథాశక్తిగా ప్రోత్సహిస్తే ఆ శివరాత్రి వారి పాలిటి పరమ పవిత్రమైన నిజమైన శివరాత్రి అవుతుంది. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. తెలియక చేస్తేనే చండ్రుడి మనస్సు మారింది, తెలిసి చేస్తే ఇంకా ఎంత లాభం ఆలోచించండి. జానతాపి విజానత, తెలిసి కాని తెలియక కాని శివార్చన చేస్తే శివరాత్రి నాడు అది అఖండ ఫలితం ఇస్తుంది. ఇప్పుడు వాడితో పాటు జాగరణ ఉండడం వల్ల, వాడిని అంటుకోవడం వల్ల, ఇద్దరూ కలిసి శివరాత్రి అయిన వెంటనే సరస్సులో స్నానం చేయటం వల్ల ఇద్దరి మనస్సులు మారిపోయాయి. ఇక వాళ్ళిద్దరి మనస్సులో క్రమక్రమంగా జాలి పెరిగింది. ఇంకా అమావాస్య వస్తుందనగా వెంటనే అక్కడికి, అంటే చతుర్దశి అయిపోయింది, అమావాస్య రాబోతున్నది. ఆ సమయంలో మధ్యాహ్న సమయానికి కరకరలాడిపోతున్న ఆకలితో వాళ్ళు శివలింగం దగ్గర ఉండగా వారి మనస్సుకి సద్బుద్ధి కలిగింది. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి అన్నది, వారి దగ్గరకు సందేశం పంపింది ఆకాశవాణి, నాయనలారా ఈ బిల్వవృక్షం కింద ఉన్నది ఒక మహాశివలింగం. ఒకప్పుడు అగస్త్యుడు భూమండలం అంతా సంచరిస్తూ అనేక ప్రాంతములలో, అరణ్యములలో, కొండలలో, నదీ తీరములలో, దివ్యక్షేత్రములలో, నగరములలో చాలా లింగాలు ప్రతిష్ఠించాడు. అందులో ఒక లింగం ఈ బిల్వవృక్షం కింద ప్రతిష్ఠించాడు. ఈ లింగం అంటే శివస్వరూపం. మీరు తెలిసి తెలియక ఈ శివలింగాన్ని పూజించారు. ఓరి చండ, నువ్వు కాలు దీని మీద పెట్టి చెట్టెక్కావే, అది శివుడు. నీ చేతిలో ఉన్న తోలు తిత్తి నీళ్లు దాని మీద పడి శివుడికి అభిషేకం అయ్యింది. నీవు పొరపాటున వేసినటువంటి బిల్వపత్రాలు దాని మీద పడ్డాయి, దాంతో శివుడికి శివరాత్రి నాడు అభిషేకానంతరం బిల్వపత్రార్చన చేసిన పుణ్యం దక్కింది. అనంతరం ఉపవాసంతో చెరువులో స్నానం చేశావు. నిన్నే తలుచుకుంటూ నిద్రపోకుండా ఇక్కడికి రావడం వల్ల నీ భార్య గనోధరికి కూడా శివరాత్రి జాగరణము చేసిన మహాపుణ్యం వచ్చింది. ఆమె నీతో స్నానం చేసింది. ఈ పుణ్యం వల్లే మీ మనస్సుల్లో శివుడు దూరి మీ మనస్సును పవిత్రం చేశాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో శివలింగాన్ని ఆప్యాయంగా ఈ సరోవర జలాలతో అభిషేకించండి, బిల్వపత్రాలతో పూజించండి, తదనంతరం జరిగే పరిణామం చూడండి అని ఆకాశవాణి చెప్పగానే వాళ్ళు పూర్తిగా మారిపోయారు. చక 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 ఆకులతో నీళ్లు పట్టుకొచ్చారు, పెద్ద పెద్ద దొన్నెలతో నీళ్లు పట్టుకొచ్చారు, శివలింగాన్ని అభిషేకించారు, తుడిచారు, ఆ బిల్వపత్రాలు తెంచారు, దాని మీద వేశారు. ఆకాశవాణి శివుడు అని చెప్పింది కాబట్టి వాళ్ళకి వేరే మంత్రం తెలియదు, శివ 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 అనుకున్నారు. మొదట్లో శివ శివ అన్నారు, అనగానగా నోరు స్వచ్ఛమైపోయిందిట. మొదట్లో చాలామంది ఉచ్చారణ సరిగ్గా లేకపోయినా తర్వాత మారిపోతుందండి. నేను అలాంటి వాళ్ళు చూశాను. అసలు శ్లోకం చదవలేని వాడు సుందరకాండ పారాయణం చేస్తాడు తెలుసు ఈ మధ్యకాలంలో, కానీ వాడి జీవితంలో ఒక శ్లోకం చదివేవాడు కాదు. వాడు శ్లోకం చదివితే ఒక శ్లోకం వచ్చేది, అటువంటిది సుందరకాండం పారాయణ చేస్తున్నాడు. అభ్యాసంతో ఏదైనా చేయవచ్చు, అభ్యాసం చాలా గొప్పది, బాగా ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయకపోతే ఏదైనా కష్టమే. డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా లేదా మీరు? కారా అని భయపడిన వాళ్ళు వాళ్ళు కారు నడుపుతున్నారు. పైగా కారా అని భయపడినటువంటి వాళ్ళు కారు నడుపుతుంటే వెనక్కు కూర్చున్నవాడు డబా డబా బైక్ లేచిపోతున్నాడు అడిగిపోయి. అంత బాగా నడపగలుగుతున్నారు, స్పీడ్గా నడపగలుగుతున్నారు. అన్నం వండడం అనుకున్న వాళ్ళు వండగలుగుతున్నారు. అసలు ఈ స్మార్ట్ ఫోన్ అంటే భయం వేసేది మొదట్లో, ఏది రొక్కితే ఏది వెళ్ళిపోతుందో తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నేనే వాడగలుగుతుంటే మీరు వాడడంలో అసలు ఆరికి ఏమీ రానివాడు, అక్షరం ముక్కరానివాడు కూడా. మావా నాకు సెల్ ఫోన్ కొనివ్వా అంటుంది బస్సు ఎక్కి. మావా పైగా ఈవిడికి అక్షరం రాదు. నేను ఆశ్చర్యపోయిన సెల్ ఫోన్ అంటే నీకేం తెలుసు అంటే నాకు అక్షరాలు తెలియదండి, ఎక్కడ నొక్కాలో టిక్ టిక్ అని తెలుసుట. దేవుడిచ్చిన భర్త సినిమా చూడడానికి ఆ డిఈ వియూడోని కొట్టడం చేతకపోయినా కొట్టేస్తుంది. ఒరి దీని దుంపదగా అనిపించింది నాకే. అలా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడేస్తున్నారు, ఏ పనులైనా చేయగలుగుతున్నారు. అభ్యాసంతో అన్ని గొప్ప పనులు చేయగలుగుతూ ఉంటే ఇంకా శ్లోకములు చదవడం పెద్ద కష్టమే ఉందండి. మీరు కొంతమంది అక్షరం రాని వాళ్ళు ఉన్నారు తెలిసిన. నేను ఒక ఆవిడని చూశాను, లలితా సహస్రనామం అద్భుతంగా చదివేస్తుంది. ఎప్పుడు నేర్చుకున్నాం ఇంత భాష అంటే, నాకు అక్షరాలు రావండి విని నేర్చుకున్నానండి అది. నేను లలితా సహస్రనామాన్ని ఈ తప్పులు లేకుండా ఉండడం కోసం చాలామంది ఇష్టపడి చదువుతున్నారు కదా, అందుకని నేనే పారాయణం చేశాను, నా భక్తులు యూట్యూబ్లో పెట్టారట. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని ఉందనుకోండి, కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత అని చదువుతూ ఉంటే ఆ సమాసాలు దెబ్బతింటున్నాయని, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రహివేయ చింతాక లోలముక్త ఫలాన్విత, సమాసం ఎంత వరకు ఉంటే అంతవరకు ఏక సమాసం చదవాలి, దీర్ఘం లేని చోట తీయకూడదు, ఉన్నతోట మానేయకూడదు. అలాంటి లోపాలు సవరించి చదివంట, ఆ చదివిన దాన్ని 3 రోజులు వింది కంఠస్థం చేసింది ఆవిడ. ఆవిడ బాగా చదువుతోంది, అక్షరం దాని కూడా అద్భుతంగా చదివిందండి. నిజంగా చెబుతున్నాను, ఆవిడ మిర్యాలగూడలో ఎక్కడనో ఉంటుంది, వచ్చింది ఓ రోజున మిర్యాలగూడకి దగ్గరలో ఏదో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి చదివింది. మా పీఠం పక్కనే కూర్చుని 25 చదువుతుంది రెండు ఒక ఆవిడ. ఏం లాభం అలా చుట్టూ ఎరబోసుకుని రత్నగ్రేవేయ చింతాకాలోలముక్త అని చదువుతోంది. అంటే 25 చదివితే ఉపయోగం ఉంది, అక్షరం ముక్క రానావిడ అద్భుతంగా విని నేర్చుకుంది. దీన్ని అభ్యాసం అంటారు, దీన్ని నిష్ఠ అంటారు. మీరు తెప్పాననుకోండి, గురుగారికి తెప్పడం అలవాటు అయింది అనుకోండి, చెప్పకపోతే తెలియదు కాబట్టి చదువుతాను అనమాట. జ్ఞానం ఎలా వస్తుంది? చదువు వల్ల రాదు, శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధతో చదువుని అనేవాడు పడుతున్నారు. సినిమా యాక్ట్రెస్లో రమాప్రభ అని ఒక ఆవిడ ఉంది, చదువురా తెలుసా, కానీ కేవలం ఒక్కసారి డైలాగే చెప్పేస్తే అంత బాగా చెబుతుందో తెలుసా ఆవిడ, పెర్ఫెక్ట్ ఆవిడ డైలాగు. అలాగే ఆ మధ్య చచ్చిపోయింది ఒక ఆవిడ, రావికొండలరావు భార్య రాధాకుమారు ఏదో, ఆవిడకి అక్షరం రాదు, డైలాగులు విని చెప్పేదిట. నేను విని ఆశ్చర్యపోయాను, వాళ్ళు ఒక్కనాడు డైలాగులు చూసి చెప్పలేదు, వాళ్ళకి రాదు చదవడం, కానీ వాళ్ళు డైరెక్టర్లు చెప్పగానే విని వెంటనే చెబుతారు. అసలు వాళ్ళు ఎంత బాగా చెబుతున్నారండి, అది జ్ఞానం అంటే. 24 చదువుకున్నామని అదే చదవడం, అసలు 100 చదివినా మళ్ళీ తప్పే. త్రాయతే మహతో భయాత్ అంటే త్రాయతో మహతే భయాత్ అంటాడు, త్రాయతే శబ్దం ఆ క్రియాపదం. కాబట్టి తెలుసుకోవాలంటే పట్టుదల కావాలి. ఎందుకు చెప్తాను ఈ మాట, శివ శివ అని ఆకాశవాణి పలికితే ముందు శివ శివ అన్నవాళ్ళు క్రమక్రమంగా శివ 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 అన్నారు. ఓం శివాయ అని లేదు, నమ శివాయ అని లేదు, లేదా ఓం శివాయ నమః ఏమీ లేదు, ఉట్టి శివ శివ అన్నారు. ఇంకొంచెం సేపు అలా పూజ చేస్తూ ఉండగా పైనుంచి కిందకు ఒక దివ్య విమానం దిగింది, కైలాసము నుండి అపూర్వమైన విమానం, నందీశ్వరాకారంలో ఉన్న దివ్య విమానం. ఆ విమానంతో పాటు ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండి, భృంగిరిటి మొదలైన వాళ్ళు దిగారు. ఎంతమంది కిందకి దిగారట, అందరూ శివాకారంలో ఉన్నారు, తెల్లగా ఉన్నారు, అందరూ మహాత్ములే, వాళ్ళంతా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ పుష్కసుడు, ఇదివరకు చండు అన్నాం, ఇప్పుడు పుష్కసుడు అని వాడాడు, ఇక ఆయన చండు పేరు తీసేశాడు, ఇప్పుడు ఉత్తముడయ్యాడు కనుక. వాడు అన్నాడు, కస్మాత్ సమాగత యూయం సర్వే రుద్రాక్షధారిణ. మహాత్ములారా, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, హఠాత్తుగా మీరు ఇక్కడికి వచ్చారు. మీరంతా రుద్రాక్షలు ధరించారు, జటాజోటాలు ధరించారు, చర్మములు ధరించారు, సర్పాలు ధరించారు, పైగా స్ఫటికల్లా తెల్లగా మెరిసిపోతున్నారు. మీరంతా చంద్రరేఖలు ధరించారు. ఎవరు వీరు? సర్వే చంద్రార్థశేఖర, అందరూ అర్ధచంద్రాకారాలు ధరించిన వాళ్ళే, అచ్చం శివుడిలో ఉన్నారన్నమాట. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నా కోసం వచ్చినట్టుగా ఇక్కడికి నా దగ్గరకు వచ్చారు, విమానాల్లో వచ్చారు. ఈ విమానానికి అసలు శబ్దం కూడా లేదు, నిశ్శబ్దంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ విమానం. మీరెవరు, ఎవరి కోసం వచ్చారు? నేను ఒక పాపాత్మణ్ణి, నాకంటే పెద్ద పాపి మా ఆవిడ, మేము ఎన్నో హింసలు చేసాం, జంతువులను చంపాం, అనుకోకుండా శివరాత్రిటే జాగరణ చేసాం, ఆకాశవాణి మాటలు విని ఇప్పుడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించి బిల్వపత్రాలతో పూజ చేస్తున్నాం, ఈ పూజని పాడు చేయకుండా మీ దారిని మీరు వెళ్ళిపోండి అనగానే, ఇంకేం పూజ, నీ పూజ అయిపోయింది చాలు నాయన, ఏ శివుడిని నీవు భక్తితో శ్రద్ధతో ఆకాశవాణి మాటలు విని పూజిస్తున్నావో ఆ శివుడి దగ్గర పనిచేసే దూతలం మేము. కైలాసం నుంచి దివ్య విమానాన్ని శివుడు పంపాడు నీ కోసం. చండ నువ్వెంత అదృష్టవంతుడివి, ప్రేషితాస్మో వయం చండ శివేన పరమేష్ఠినా ఆగచ్చత్వరితో పోత్వా సస్త్రీ గోయానమరుహ. నాయన, భూలోకంలో నువ్వు చండాని పిలువబడ్డావు, కానీ ఇప్పుడు నువ్వు చండుడివి కాదు, నిజంగా చండీశ్వరుడిలాగా ఉత్తముడు అయిపోయావు. అందుకే ఈశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు నీ పూజని మెచ్చుకొని నీ కోసం ఈ దివ్య విమానాన్ని ఇక్కడికి పంపాడు. ఇంకా ఆలస్యం చేయకుండా నీ భార్యతో పాటు ఈ విమానం చుట్టూ ప్రదక్షిణ చేసి ఇందులో ఎక్కి ఈ విమానంలోకి ఎక్కగానే మీ శరీరములు కూడా మా శరీరముల వలె తెల్లగా మారిపోతాయి, అందమైన సుందరమైన శరీరములు అయిపోతాయి. నువ్వు చేసిన శివలింగార్చన నీ పుణ్యం ఎంత అంతా కాదనగానే ఇప్పుడు వీడు తెల్లబోయాడు. ఇదివరకైతే ఐసర మధ్యాహ్నం ఎక్కేవాడేమో, కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చింది కదా మరి శివ పూజ వల్ల. అందున శివకింకరులు చూశాక ఇక వాగ్ధాటి వచ్చింది. ఆ వాగ్ధాటితో ఉన్నాడు, అదేంటండి నేనేం పుణ్యం చేశాను, హింసకేన నేను హింసాస్వరూపుణ్ణి పాపాత్ముణ్ణి, జంతువుల్ని క్రూరంగా చంపిన వాడిని అటువంటి పాపాత్ముణ్ణి, చేపల్ని పొడిచి పొడిచి కొళ్ళబొడి చంపేసి తినేసిన వాడిని, నేను స్వర్గానికి ఎలా వస్తాను, స్వర్గం అంటే వీడి ఉద్దేశంలో ఉత్తమ లోకం, ఎలా వస్తాను, అసలు నేను లింగార్చన ఎలా చేశాను, ఆకాశవాణి శివలింగార్చన చేశాను ఉంటుంది కానీ అది లింగార్చన నాకు అనిపించడం లేదు, ఎంగిలి నీళ్లు పోశాను, తోలు తిత్తి నీళ్లు పోశాను, కాలు శివలింగం మీద పెట్టి చెట్టెక్కాను దుర్మార్గుణ్ణి, ఇప్పుడు తెలుస్తుంది నాకు జ్ఞానం వచ్చాక ఎంత పాపం చేశాను, ఆకులు ఏదో వేశాను, ఇంతే నా పూజ, ఈ మాత్రం పూజకే శివుడు మెచ్చుకున్నాడా. నాకు కొంచెం కుతూహలంగానూ ఉంది, భయంగానూ ఉంది, భక్తిగానూ ఉందనగా అప్పుడు వీరభద్రుడిలా అన్నట్టు వాడు అదృష్టం, స్వయంగా వీరభద్రుడు పలికాడు అతనితో. ఏమని నాయన, ఇదే శివధర్మం, శివధర్మం బతి సులభము, ఈ ప్రపంచంలో సులభమైన ధర్మం శివధర్మం. సులభం అనగా ఏమిటి, నెత్తి మీద కాలు పెట్టి నీళ్లు పోసినా సంతోషిస్తాట, నెత్తి మీద కాలు పెట్టావు అనుకోట, నీళ్లు పోసిందనే దృష్టిలో పెట్టుకుంటాడే. శివుడు ఎటువంటి వాడంటే నువ్వు అసత్యవాడేమని మనస్సును అనుకోడు, కానీ వచ్చి కడిగావుగా శివుడి ఇల్లు, ఇల్లు కడిగినందుకు సంతోషిస్తాడు, నెత్తి మీద నీళ్లు పోసినందుకు సంతోషిస్తాడు. అసత్యమాడావా, హింస చేసావా, ఇవి మనస్సులో పెట్టుకోడు. అందుకే ఆయన శివుడు అన్నారండి. నువ్వు మాంసం పెట్టావనుకోడు, నైవేద్యం పెట్టావనుకుంటాడు, తెలియక నువ్వు చేసిన పాపాలన్నీ అవి పుణ్యములు కింద భావిస్తాడు. తెలిసి కానీ తెలియక కానీ నీ తోలు తిత్తి నుంచి నోటి నుంచి నీళ్లు శివలింగం మీద పడ్డాయి, అది శివాభిషేకమే, రుద్రాభిషేకమే, లింగార్చనయే, అది పైగా శివరాత్రి నాడు చేసిన అభిషేకం. తెలిసి కాని తెలియక కాని నీ వల్ల ఆకులు దాని మీద పడ్డాయి, అది బిల్వార్చనయే. తెలిసి కాని తెలియక కాని నీవు నీ భార్య జాగరణ ఉన్నారు, అది శివరాత్రి కోసం జాగరణ ఉన్నట్టే. స్నానం చేశారు ఏది శివరాత్రి అనంతరం, అది నిజంగా సంకల్పపూర్వక స్నానంతో సమానమే. ఇది మహాద్భుతమైన శివ మార్గం అంటే, దేవదేవో మహాదేవో దేవానాం పతిరీశ్వరః పరితుష్టేత్యహేచండ సమహేశః ఉమాపతిః. మహేశ్వరుడు, పార్వతీవల్లభుడు, దేవదేవుడు, మహాదేవుడు నీ ఉపచారములకు సంతోషం పొందాడు. ఆయన సంతోషించాక ఇంకా ప్రశ్నించడం మనకెందుకు. దుర్లభమైన కైలాసం నీకు వస్తున్నది, ఈ కైలాసం పొందడం కోసమో వైకుంఠం పొందడానికో అవి కాకపోతే కనీసం బ్రహ్మలోకము, బ్రహ్మలోకం దొరకకపోతే స్వర్గమైనా దొరకకపోతుందా అని భూలోకంలో ఉన్న మానవులు నిరంతరం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు, దానములు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞములు చేస్తున్నారు, వారెవ్వరికీ దొరకని భాగ్యం, యోగం, అదృష్టం ఈ ఒక్క పూట నీవు చేసినటువంటి పూజ వల్ల నీకు దక్కింది. ఇంకెందుకు ఆలస్యం, నేను ఉప్పా తప్ప చేసింది అని అనుకోక, నేను చేసింది ఉప్పు తప్పు అని ఆలోచించక శివాజ్ఞతో హాయిగా కైలాసానికి వచ్చేది. కొంతకాలం కైలాసంలో ఉందూ కానీ మళ్ళీ భూలోకంలో ఉత్తమమైన జన్మ ఎత్తుదూ కానీ ఆ జన్మలో శివార్చన చేసి తరించదవుగాక అనగానే ఇంకా ఆయన ఆనందపడిపోయాడు. భార్యామణితో ఏమంటావు అనగా, ఇంతకంటే ఇంకా వివాహ దినోత్సవమే ఉంది, భూలోకంలో మనం జరుపుకునే పెళ్లి దినం ఉందే అది దినం, ఇది నిజమైన మహాదినం, పవిత్ర దినం. నిజంగా కదండి, మ్యారేజ్ డే ఏమిటది, కర్మ సంవత్సరానికి ఒక రోజునే, అదొక దినం. ఇప్పుడు అన్ని దినాలే కదా, తల్లిదండ్రుల దినం, భార్యాభర్తల దినం, ప్రేమికుల దినం, ఇలా అన్ని దినాలే, ఎప్పుడో ఏడాదికి ఒకసారి. కానీ నిజమైన వివాహ దినోత్సవం అంటే ఏమిటి, కైలాసానికి వెళ్ళడం అనగానే వెంటనే సంతోషపడి భార్య చిటికిన వేలు పుచ్చుకొని కూడా తిరిగాడు. ఇక్కడ ఒక అదృష్టం ఉంది, భార్య కూడా ఆయనతో వస్తానంది, కూడా తిరిగింది. భక్త తుకారాం వాడి, అంతటి భక్తుడి భార్య కూడా వైకుంఠం నుంచి గరుడ వాహనాన్ని విష్ణువు పంపితే ఆ వైకుంఠ వాహనంలో నిన్ను నాతో పాటు పట్టుకుపోతాను వస్తావా అని రాత్రి భార్యను లేపితే నిద్రలోంచి లేచి బంగారం లాంటి నిద్ర లేపేసావు, వైకుంఠం నుంచి గరుత్మతుడు వచ్చాడా, దాని మీద ఎక్కి అలా అలా తిరిగేసి వచ్చేయండి అంది. వాడు వస్తాడా కూడా, ఆయనకి ఎంతో సేవ చేసింది, అన్నం పెట్టింది, ఏం లాభం? భర్త విలువ తెలియలేదు పాప, కర్మ ఆయన ఓడిపోయాడు, ఇక్కడే ఓడిపోయింది. ఎంత దురదృష్టవంతురాలండి, ఎన్ని జన్మలు ఎక్కితే వైకుంఠానికి వెళ్తాం, ఎంత తపస్సు చేస్తే అసలు విష్ణు స్వరూపాన్ని గ్రహించగలం మనం? అటువంటిది అయాచితంగా వచ్చింది, వద్దంది పాపం. రాముడు నాతో పాటు సరయూ నదిలో ప్రవేశించిన వాళ్ళని వైకుంఠానికి పట్టుకుపోతానంటే అయోధ్యలు ఎంతమంది వెళ్ళారు? కొద్దిమంది నమ్మి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఏమో సరయూలో దిగితే వైకుంఠానికి వెడతామో చస్తామో అనుకున్నారు, ఇక్కడే బతుకుతూ చూస్తున్నారు వాళ్ళు. రేపు పొద్దున్న నేను అంతే హిమాలయాలకు వెళ్ళిపోతున్నా, నాతో ఎంతమంది వస్తామంటే మీరు వెళ్ళి రండి, మేము ఇక్కడే కూర్చుంచక్క నాగోల్లో ఉప్పల్లో ఇడ్లీ తింటాం, శనివారం పూట పెసరట్టు ఉప్మా తింటాం అంటారు, కానీ ఎంతమంది వస్తారు? అంత తేలికేం కదా రమ్మంటే ఎంతమంది వస్తారు అడిగారండి. ఇక అంటే ఇప్పుడు చెప్పడమే కాదు, ఈ క్షణంలో కాదు, నిజంగా కుటుంబాన్ని వదిలి నాతో పాటు అక్కడే ఉండిపోవడానికి సిద్ధపడిపోయి రావాలి, అది అంత తేలికేం కాదు. కాబట్టి పురాణ వైరాగ్యం ఒకటి ఉంటుందండి, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అయిన వైరాగ్యాలు మూడు రకాలు. పురాణం వింటున్నప్పుడు ఇక గురువు గారు ఏం చెబితే చేసేద్దాం, ఆయనతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటారు. ఇక్కడ నుంచి రెండు అడుగులు ముందుకేసాక గురువు గారు మర్చిపోయానండి, ఇంట్లో కుక్కర్ పెట్టానండి, రేపు వస్తానంటుంది ఇవిడ. అంతే, పురాణం విన్నప్పుడు ఉన్న ఊపు మళ్ళీ మామూలుగా ఎక్కడ ఉంటుందండి. ఎంతోమంది అలాగే యాత్రకు వచ్చేవాళ్ళు డబ్బులు కట్టి మధ్యలో విత్ డ్రా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మిడిల్ డ్రాప్ అన్నీ అంతే. కాబట్టి ఇది పురాణ వైరాగ్యం. ఇంకా ప్రసూతి వైరాగ్యం అంటే ఎవరైనా పురుడుతో బాధపడుతున్నప్పుడు ఆ పురుడు చూసిన వాళ్ళు పక్కన నుంచి చిచ్చి బాబాయ్ పురుడు అంటే భయం అనుకుంటారు, మళ్ళీ మనం కానుపు పొందకూడదు అనుకుంటారు. వీళ్ళు కూడా అలాగే ఉంటారు, ఈ సిజేరియన్ తీసి పిల్లలు తీసేస్తూ ఉంటే రామరామ ఈ బాధ పడలేము, ఇంకా పిల్లల్ని కనకూడదు అనుకుంటారు. కానీ ఆడపిల్లలతో కూడా ఒక్క మగపిల్లాడు పుడితే బాగుండండి, ఇంకొక కానుపు అండి అంటారు, మళ్ళీ మామూలే కానుపు పానుపు మామూలే. కాబట్టి ఆ కాసేపు చూసి భ్రమపడతారు, కానీ మళ్ళీ బయటకు వస్తే మామూలే. అది ప్రసూతి వైరాగ్యం. ఇక శ్మశాన వైరాగ్యం, ఎవడన్నా వెళ్ళిపోయినప్పుడు నలుగురు మోసారనుకోండి, ఇంతే మన బతుకు, చిచ్చి శవమైపోతాం. నలుగురు మోసేదే రామ నామ సత్యం అంటారు, అయ్యయ్యో ఇంక ఈ రేపటి నుంచి ఈ ఉద్యోగాలు, ఈ డబ్బు, ఈ గందరగోళాలు, ఈ పెళ్ళాలు, మొగుళ్ళు, ఈ సంసారం విడిచిపెట్టేసి హాయిగా జయ శ్రీరామ్ అనుకుందాం అనుకుంటాడు. మళ్ళీ ఇక్కడి నుంచి పెడితే రేపు చచ్చిన పురాణానికి రాడు, మళ్ళీ మామూలు ఏంటి దగ్గర ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి రాలేకపోతున్నానండి అంటాడు. ఇది శ్మశాన వైరాగ్యం. ఎంతమందిని చూసామండి మనం, ఏముంది ఇల్లు, ఏముంది డబ్బు అంటారు, ఆ కాసేపే. మళ్ళీ గొలుసమ్మనని వెళ్ళదు, ఇక మళ్ళీ చస్తే బాగుపడతారు, ఇక పులుసు కూడా ఇవ్వరు. కాబట్టి మహాభయంకరమైనది ఈ శ్మశాన వైరాగ్యం. ఈ మూడు వైరాగ్యాలు నేను చాలామంది చూశాను అన్నమాట. ఇంకేముంది, మీతో హిమాలయాలకు వస్తా ఉన్న వాళ్ళు ఒక్కడు రాలేదు ఇప్పటివరకు. హిమాలయాల్లో 10 రోజులు చలిలో ఉండాలన్నాను నేను, కోట్లు తెచ్చుకున్నారు, ఒకరోజు ఉన్నారు. గురువు గారు ఏమో కోటు వద్దు అంటున్నారు, ఎందుకు వచ్చిందని బయట పని ఉందని వెళ్ళే మళ్ళీ కనపడలేదు, చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ హాయిగా అన్నీ దొరుకుతాయి కాబట్టి, గురువు గారు ఆర్గనైజేషన్ బాగుంది కాబట్టి వేళకి కాఫీలు డబ్బాలు అక్కడ పెట్టేస్తూ ఉంటే 30 సార్లు కాఫీ తాగి, టీలు తాగి, ఇడ్లీలు తిని, 11 ఇంటి దాకా టిఫిన్ తిని, 3 ఇంటి దాకా టిఫిన్ తిని, మళ్ళీ టీలు తాగి, మధ్యలో పిసర బజ్జీలు తిని, ఆ తర్వాత ఎడనెడ ఇంటి నుంచి తెచ్చుకున్న జంతికలు గొంతుకి దాకా తిని, రాత్రికి మళ్ళీ టిఫిన్లు తింటూ ఉంటే రూములు బాగా ఉంటే ఎవడైనా యాత్రకు వస్తాడు. ఏ రూము ఉండదండి, హిమాలయాల్లో పడి ఉండాలండి, మనుషులు ఎంతమంది వస్తారు చెప్పండి, రాలేదు. నేను చెప్తాను కదా చూస్తాను, ఐ విల్ టెస్ట్, ఎవరెవరు చేతులు ఎత్తారో వాళ్ళందరూ నాకు తెలుసు, నాకు దిగే దృష్టి ఉంది, వీళ్ళని ఖచ్చితంగా బండ మీదే కూర్చోబెడతాను. కాబట్టి ఎన్ని చెప్పినా కూడా మోక్షమునకు రమ్మంటే ఎవడికడికి భయమే. ఇది జరిగింది, రేపే వైకుంఠానికి వస్తామని అడిగానండి, మా పీఠం పక్కనే ఉంటుందండి ఒక ఆవిడ, మా గురువు గారు ఏం చెబితే అదే చేస్తా అని ఆ జుట్టులా పెట్టుకుని కూర్చుంటుంది. ఓ రోజు రేపే వచ్చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఇంక మళ్ళీ మీ ఆయనతో మాట్లాడడానికి వీల్లేదనగానే, ఒక్క 2 రోజులండి మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడండి, మా అమ్మాయి ఏమో అక్కడ ఉందండి, ఇంకో అమ్మాయి ఏమో ఎక్కడ రోజువేళ్ళలో ఉందండి, వాళ్ళందరికీ చెప్పేసి ఒకసారి ఫైనల్కి వస్తానండి అంటే అప్పటిదాకా అవుతాడా? వైకుంఠం నుంచి వచ్చినవాడు నువ్వు రోజువేడు వెళ్ళేదాకా, లేకపోతే కొత్తపేట వెళ్ళేదాకా, లేకపోతే బెంగళూరు వెళ్ళేదాకా, లేకపోతే ఇంకో ఏదో హైదరాబాద్ వెళ్ళేదాకా, పాపం వైకుంఠం నుంచి వెయిట్ చేస్తాను నీకోసం, ఎప్పుడు వస్తావు తల్లి అని. అవి కుదరవు, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. అందువల్ల ఈ చండు భార్యామణి రమ్మనగానే మారు మాట్లాడకుండా వస్తానన్నది అది యోగం అంటే. ఇద్దరూ కలిసి ప్రదక్షిణ చేసి విమానంలో ఎక్కారో లేదో ఆ ఇద్దరు పరమ దివ్య స్వరూపులైపోయారు, అక్షం శివస్వరూపులైపోయారు, శివాకారులైపోయారు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారా, అక్కడ దేవదుందువులు ఊగించారు, భేరి తూర్య మృదంగ ధ్వనులు ఊరిగాయి. వీణ వేణు మృదంగాని తస్య జాగ్రేగత అని చ, అతని ఎదురుగుండా దేవతలంతా వీణలు వాయించారు, మృదంగాలు డుబుకు 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 డుబుకుని వాయించారు. ఇంకా జగుర్ గంధర్వ పతయో నృతుశ్చాప్సరో గణ, గంధర్వపతులు ఆనందంతో గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, విద్యాధరులు సంతోషంతో ప్రశంసించారు, సిద్ధులు చారణులు సురలు సాధ్యులు పన్నగులు యక్షులు కిన్నరులు కింపురుషులు మొదలైన వాళ్ళంతా చండాలు ఎంత అదృష్టవంతుడివి, ఎన్నో జన్మలు ఎత్తాం మేము, దేవతల జన్మలు కూడా ఎత్తాం, అయినా మాకే శాశ్వత కైలాసం లభించడం లేదు, నీ అదృష్టం కైలాసానికి పోతున్నావని ప్రశంసించారు. ఆ తర్వాత అతను గంధమాదన పర్వతానికి వెళ్ళి ఈ విమానంతో పాటు గంధమాదన పర్వతం మీదుగా వెళ్ళాట. ఎవరైనా కైలాసానికి వెళ్ళాలంటే ముందు గంధమాదన పర్వతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక క్షణకాలం అక్కడ నిలబడిన తర్వాతే శివుడి యొక్క నియమం అది, ఆ పర్వతానికి అంత శక్తి ఉంది, అందుకే ఆంజనేయుడు అక్కడ ఉంటాడు, రాముడు అక్కడే ఉండమన్నాడు ఆంజనేయుడు. గంధమాదన పర్వతం అంటే బదరీకి దగ్గరలో ఉంది, బదరీ వెళ్ళాలంటే ముందు గంధమాదనం తగిలాకే బదరీ పెడతారు. ఆ కొండ చాలా ఎత్తు, నిలువెత్తులు ఉంటుందన్నమాట. మనం రోడ్డు మీద నుంచి పైకి తలెత్తితే కనీసం 3-4 తాడి చెట్ల నిలువునెత్తులు ఉంటుంది, ఎక్కడం చాలా కష్టం. ఆ కొండ మీదకి విమానాలు కూడా వెళ్ళబట, అయినా కొంతమంది యోగులు మాత్రం ఓపికతో ఎక్కుతారు. ఆ పర్వతం మీద ఆంజనేయుడు కూర్చుని ఇప్పటికి కూడా జపం చేస్తూ ఉంటాడు. మహానుభావులైన యోగులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆంజనేయుడు చూడగలిగారు. అలా చూసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు మీ ఎదురుగుండా కూడా ఉన్నారు. హనుమంతుడు ఒక ముసలాడి రూపంలో అలా కూర్చొని ఎప్పుడు శ్రీరామ భజన చేస్తాడండి, మనకు వినపడుతుంది అది, ఏ రూపంలో కనపడతాడో తెలియదు అనమాట. ఆంజనేయుడి యొక్క కంఠం రాత్రిపూట అక్కడ మారుమోగుతూ ఉంటే ప్రయాణికులు హుషారుతో సిద్ధులు ఆనందంతో పరవశిస్తారు. అందరికీ కనపడ్డగా యోగం, లిప్త కాలం చూడగలిగితే అదృష్టం, పైగా ఆంజనేయుడిలో కనపడితే అందరూ కాళ్ళు పట్టుకుంటారు. కానీ ఆయన ఆంజనేయుడిలో ఉంటాడు, కోతిలా ఉండొచ్చు, చిన్న పిల్లలా ఉండొచ్చు, ఏ రకంగా పిల్లి రూపంలో కూడా ఉంటాడు. భీముడు అంతటి వాడికి ఇంత కోతి రూపంలో ముసలి కోతి రూపంలో దర్శనమిచ్చాడు, కోతి అంత తోక అంత వేసుకు కనపడ్డాడు. చూచారా, ఆ కాస్త రూపం చూస్తేనే భీముడు అదృష్టవంతుడయ్యాడు. కాబట్టి ఆ గంధమాదన పర్వతం మీద నుంచి వెడుతున్నప్పుడు మాత్రం ఒక్క క్షణం అక్కడ ఆగాలి, ముక్కులు అటు పెట్టాలి, సువాసన వస్తుంది అక్కడ, అపూర్వమైన సువాసన వస్తుంది. అందుకే అసలు గంధమాదనం అన్నారు దాన్ని. ఆ గంధం ఆ సువాసన ఎటువంటిదని ఇప్పటికి కూడా ఎవరు వర్ణించలేరండి. సువాసన అండవే కానీ, పవిత్ర వాసన అండవే కానీ, అసలు ఆ వాసన పీలిస్తే ఏదో తెలియని తన్మయత్వం వచ్చేస్తుంది, తనను తాను మరిచిపోయి ప్రతి జీవి పరవశుడైపోతాడనమాట. అంత అద్భుతమైనటువంటి సువాసన గంధమాదన పర్వతం దగ్గర ఉండేటటువంటి వాసన. గ్యారంటీగా హనుమంతుడి మీద భక్తితో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ వాసన తగులుతుందనమాట. ఆ గంధమాదన పర్వతం మీదకు అడుగు పెట్టకుండా కైలాసమునికి ఎవరు వెళ్ళరు కనుకే ఈ చండుడు వాడు భార్య ఎక్కిన విమానం అక్కడ కాసేపు ఆగింది. తదనంతరం గంధమాదన పర్వతం మీదుగా రివ్వులు వెళ్ళిపోయారటువంటి. ఈ కథ చాలా గొప్పది, ఈ కథని శ్రద్ధతో విన్నారు మీరు అనుకుంటున్నాను. ఇది విన్నవాళ్ళకు కూడా నరకం పొరపాటున కూడా రాదు, వారి శ్రద్ధలని బట్టి. అయితే ఉన్నత లోకాలు ఉత్తమ లోకాలు కడతారు, ఇంకా అదృష్టం బాగుంటే కైలాసానికి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఋషులు అడిగారు, ఒక అల్పుడు కిరాతకుడు తెలియక చేస్తేనే ఇంత పుణ్యం వస్తే, తెలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చిస్తే వాళ్ళు ఏమవుతారనగా, అప్పుడు ఆయన చెప్పాడు, జ్ఞానముతో సర్వం శివమయమనుకుని నమ్మకంతో శివుణ్ణి శివరాత్రి నాడు అత్యంత భక్తితో అర్చించినటువంటి వాడు శాశ్వతంగా శివుడిలో కలిసిపోతాడు, వాడికి అస్తిత్వం ఉండదు, అతడే శివుడు అవుతాడు. యోగములలో వ్యతిపాత యోగం అని ఉన్నది. ఈ వ్యతిపాత యోగం అని క్యాలెండర్లో ఇస్తారు చూడండి ఈసారి, ఇక్కడ క్యాలెండర్ అమ్ముతున్నారు, అందులో యోగాలు అవన్నీ ఉంటాయి. పంచాంగం అంటే ఏమిటి? తిథి వార నక్షత్ర యోగ కరణములు, ఈ ఐదింటితో కూడిన దాన్ని పంచ అంగము, పంచ అంగము 5 పార్ట్స్ కలిగింది. అందులో ఒకటి తిథి, పాడ్యమి మొదలుకొని పూర్ణిమ, పాడ్యమి మొదలుకొని అమావాస్య, పాడ్యమి విదియ తదియ చతుర్థి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అదే కృష్ణపక్షంలో అమావాస్య. వీటిని తిథులు అంటారు. ఏ రోజు ఏ తిథి ఉందో ఆ తిథిని తలుచుకోవాలి. ఈ తిథిని తలుచుకుంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథులను గౌరవంతో తలుచుకోవటం వల్ల సంపదలు వస్తాయి. అందుకే సంకల్పంలో దశమ్యాం తిథవు, ఇవాళ అష్టమి కాబట్టి అష్టమ్యాం తిథవు, ఇలా తలుచుకోండి. తలుచుకుంటే బతకడానికి కావలసిన సంపద గ్యారంటీగా దొరుకుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. తర్వాత సంకల్పం ఏం చెప్పుకోవాలి? అష్టమ్యాం తిథవు శుభవాసరే, ఇవాళ ఏం వారం? శనివారం కనుక మందవాసరే. వారాన్ని తలుచుకోవాలి. వారమును తలుచుకుంటే ఆయువు పెరుగుతుంది. భక్తితో వారమును తలుచుకున్నవాడు మాత్రం అకాల మృత్యువుని పొందడు, బాల్య మరణం పొందడు. తిథి యొక్క లక్షణం వల్ల, తిథిని తలుచుకోవడం వల్ల సంపద వస్తే వారం వల్ల ఆయువు పెరుగుతుంది. ఆ తర్వాత నక్షత్రాత్ హరతే పాపం. ఈరోజు ఏ నక్షత్రం తెలుసుకోవాలి? శుభవాసరే, శుభనక్షత్రం అనేసి వదిలేస్తున్నాం కానీ ఆ శుభనక్షత్రం ఏంటో క్యాలెండర్లో ఇచ్చాడు. ఫలానా రోహిణి నక్షత్రం, మృగశీర్ష నక్షత్రం, ఇలా నక్షత్రం యొక్క పేరు తలుచుకుంటే పాపములు తొలగిపోతాయి. ఒకటా రెండో వద్దన్న అన్ని పాపాలేగా, పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తారు అందులో ఈ కలియుగంలో మానవులు. ఇటువంటి పాపము నక్షత్ర స్మరణము వల్ల తొలగిపోతుంది. ఆ తర్వాత కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణమును తలుచుకుంటే ఆ రోజు ఇక్కడ భవకరణము, తైతుల కరణము ఇలాంటి కరణములు ఇస్తాడు పంచాంగంలో, దాన్ని తలుచుకుంటే కార్యసిద్ధి అవుతుంది, నువ్వు అనుకున్న పని జరుగుతుంది. యోగాద్రోగ నివారణం. యోగమును తలుచుకుంటే రోగం తొలగిపోతుంది. ఈ విధంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఈ ఐదింటితో కూడింది కనుక దానికి పంచాంగం అని పేరు. అది పంచాంగం అంటే అర్థం. అంతేగాని పంచికట్టుకోవడం వల్ల వచ్చే లాభం అని కాదు అక్కడ అన్నాం. ఈ పంచ కాదు, పంచ అంగం అన్నమాట. అందులో ప్రత్యేకంగా యోగాల్లో వ్యతిపాతం అని ఉండదు. అక్కడ రాసేస్తాడు వ్యతిపాతం ఉంది ఇప్పుడని. ఆ టైంలో శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే నీళ్లు ఇంకెక్కువ అక్కర్లే, కాసిన నీళ్లు పోసేయండి. ఏ నీరైనా పర్వాలేదు, వాటర్ ట్యాంకులో నీరు పోసినా పర్వాలేదు, సమయం వరకు నీరు దొరికితే చాలు. చెప్పాక పాపం కిరాతకుడు నోట్లో నీళ్లు కూడా పోసాడు. మీరు మరీ బొత్తిగా పుక్కిలించి నీరు పోయకుండా ఉన్నంతలో కాస్త మంచినీరు పోయండి. తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి, వ్యతిపాత యోగం ఉన్నప్పుడేమో నీళ్లు పోసి శివుడిని పూజించండి. నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు, శ్రవణ అనే నక్షత్రం క్యాలెండర్లో కనబడినప్పుడు అప్పుడు శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. పూర్ణిమ కానీ అమావాస్య కానీ తిథులు వచ్చినప్పుడు అక్కడ రాస్తాడుగా ఇవాళ పూర్ణిమ లేదా ఇవాళ అమావాస్య, ఆ రోజున శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. ఇంకా సంక్రాంతి రాస్తాడు క్యాలెండర్లో, మేష సంక్రాంతి. ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసం వస్తుంది రేపు 16 నుంచి, అంటే ధనుస్సు సంక్రాంతి రేపు రాబోయేది. తర్వాత ధనుస్సు తర్వాత మకర సంక్రాంతి వస్తుంది, అదే మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ అంటున్నాం. ఇలా 12 సంక్రాంతులు ఉంటాయి. మేష మొదలుకొని మీనం వరకు 12 రాసులకి 12 సంక్రాంతులు. ఆ సంక్రాంతి వచ్చినప్పుడు శివలింగం మీద నీళ్లు పోయండి, అభిషేకం చేయండి. అష్టమి తిథి వచ్చినప్పుడు ప్రత్యేకంగా శివుడి మీద బిల్వపత్రాలు కూడా వేసి అభిషేకం చేయండి. ఇవి చేసిన వాడు శాశ్వతముగా కైలాసమునకు వెడతాడు. అది ఇవి చెయ్యాలంటే ఏం చేయాలి? పంచమి వచ్చినప్పుడు సర్పదేవతల్ని, షష్ఠి వచ్చినప్పుడు కుమారస్వామిని. ఇప్పుడు ఇందాక పైన చెప్పిన రోజుల్లో శివుడిని పూజించాలంటే అంత తేలిక కాదు, శివుడు ఏదో విఘ్నం కలిగిస్తాడండి. అవి ఇవాళే పూర్ణిమ అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడే మీ క్రికెట్ పెడతాడేదో, ఈ క్రికెట్ పిస్తలో పడిపోయి వీడు అభిషేకం మానేస్తాడు. లేదా ఆ పోటే భార్యామణి అంటుందన్నమాట, అద్భుతం కొత్త సినిమా రిలీజ్ అయింది పెడదాం అంటుంది. ఆవిడ మాట వినకపోతే లేనిపోను కూడా, గుండె ధడక్ ధడక్ ధడక్. ఆ తర్వాత 3 విడాక్ విడాక్ విడాక్. ఈ ఇబ్బందులు పడలేదు. అందులో రకరకాలు ఏవో యాతనలు వస్తూ ఉంటాయి, ఏదో విఘ్నం వస్తూనే ఉంటుంది. లేదా మంచి ఆ సమయంలోనే కొట్టుకొచ్చి ఎవడో పెడతాడనమాట, మంచి క్యాబేజీ పకోడియో, క్యాలీఫ్లవర్ పకోడియో పెడతాడు. కాబట్టి ఈ విఘ్నములు ఆ రోజుల్లో అభిషేకం చేయకుండా భగవంతుడు కల్పిస్తాడు. ఈ విఘ్నములు రాకుండా ఆ రోజుల్లో అభిషేకం చేస్తే అలాగో కైలాసం వస్తుంది. విఘ్నం రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పాడనమాట. పంచమి వచ్చినప్పుడు నాగదేవతల్ని, జంటగా ఉన్నటువంటి సర్పదేవతల్ని మీకు తోచిన రీతిలో యథాశక్తిగా ఎంతని కాకుండా పూజించండి, ఎంతో కొంత పూజించండి. షష్ఠి ఎప్పుడొచ్చినా కుమారస్వామిని పూజించండి. సప్తమి వచ్చిన రోజున సూర్యుడిని పూజించండి. నవమి వచ్చినప్పుడు అమ్మవారిని చండీదేవతని పూజించండి. దశమి వచ్చినప్పుడు బ్రహ్మని తలుచుకోండి. ఏకాదశి వచ్చినప్పుడు రుద్రుణ్ణి తలుచుకోండి, ద్వాదశి వచ్చినప్పుడు దామోదరుణ్ణి నారాయణుణ్ణి తలుచుకోండి, త్రయోదశి వచ్చినప్పుడు యమధర్మరాజు గారికి ఒక దండం పెట్టండి, ఓం యమాయ నమః అనండి. అంతేగాని యముడిని ఇష్టవచ్చినట్టు మాట్లాడకండి, మీ ఇష్టవచ్చినట్టు యముడికి మొగుడు, అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు ఇలాంటి సినిమాలు చూసి ఆ టైంలో ఏడిపించకండి, యముడికి కోపం వస్తుంది. త్రయోదశి నాడన్నా యముడిని కాస్త భక్తితో తలుచుకోండి. ఈ పిచ్చి సినిమాలు చూసి యముడిని వేళాకోళం చేసిన వాళ్ళంతా, యముడికి దగ్గు వచ్చినట్టు చూపించిన వాళ్ళంతా యమలోకానికి వెళ్ళాక యముడు గత పెట్టినాలు పీగుతాడు, ఎరా నాకు దగ్గు వచ్చిందా, నేను స్ట్రిప్సిల్ తిన్నానా, రారా నీకు స్ట్రిప్సిల్స్ పెడతాను రా అని గొంతుకులో గత పెట్టినట్టు పోట్లు పొడుస్తాడు. అప్పుడు తెలుస్తుంది యముడికి దగ్గు రాదు మనకు వస్తుంది అని. కాబట్టి ఆ యమత్రయోదశి నాడు త్రయోదశి నాడన్నా యముడి గట్టిగా తలుచుకోండి. శివుడికి చతుర్దశి అంటే చాలా ఇష్టం, చతుర్దశి నాడు శివుడిని తలుచుకోండి. అప్పుడు దానివల్ల లాభం ఏమిటనమాట, ఇందాక చెప్పిన తిథులలో రుద్రాభిషేకం చేసేటప్పుడు విఘ్నములు రావు, ఆటంకములు రావు, దానివల్ల శాశ్వతంగా కైలాసం పొందవచ్చు. ఒకప్పుడు భూలోకంలో ఒక పరమ పాపిష్ఠురాలు ఉంది, చెంచులురాలు ఉంది, పరమ కాముకి, ఇక కామానికి అర్థం అర్థం లేదనమాట, అంత కామాత్మురాలు. దానికి ఓ చండాలుడి వల్ల ఓ కొడుకు పుట్టాడు, వాడికి దుస్సహుడు అని పేరెట్టారు. వాడి పేరుకు తగ్గట్టే సహించడానికి వీలు కానివాడు, అంటే వాడిని ఎవరూ తట్టుకోలేరు, వాడు కనపడితే హడిలిపోతారు, వాడిని ఎవరూ భరించలేరు, అందుకే వాడికి దుస్సహుడు అని పేరు వచ్చిందట. వాళ్ళ అమ్మే వాడిని తట్టుకోలేకపోయింది, పెళ్ళైతే పెళ్ళాన్ని చంపేశాడు, చదువుకునే రోజుల్లో గురువుని చంపి చదువు మానేశాడు, వాడికి ఎవరన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళని చంపేవాడు, కనిపిస్తే జంతువులు చంపేవాడు. వాడి పాపములు ఒకటి కాదు బాబు, ఈ ప్రపంచంలో అన్ని వ్యసనములు మరి ఎవరికి లేవు, వేట, జోదం, సురాపానం, దొంగతనం, వ్యభిచారం, గురువుగారి భార్యను కూడా ఒడిగిపోయాడు వాడు, అంత నీచుడు వాడు. ఇలా అనుకోకుండా వాడు ఎన్నో పాపాలు చేసినవాడు. ఓ రోజున ఒక శివాలయంలో పురాణం జరుగుతోంది, ఆ పురాణానికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళ మెళ్ళల్లో గొలుసులు ఉన్నాయని విన్నట్ట. పూర్వం పురాణానికి వచ్చినప్పుడు మెళ్ళలో బాగా బంగారం వేసుకొచ్చేవారు, కాసి ఎవడన పట్టుకుపోతే దానం చేసినట్టు ఉంటుందని. ఈ మధ్యన కూడా వేసుకొస్తున్నారు, ఆ మధ్యన దొంగడు ఇంటికి వెళ్ళాక నాకు ఉత్తరం రాశాడు, మీ పురాణానికి వచ్చేవాడు కాస్త బుద్ధి చెప్పండి అని. ఏమిటని ఉత్తరం మొత్తం చదివా, వాడు ఒక ఆవిడ మెళ్ళలో గొలుసు ఎత్తుకుపోయాడు, డూప్లికేట్ గొలుసుట, ఆవిడెవరో తెలియదండి, ఆవిడ మెళ్ళలో గొలుసు పెట్టుకుపోయానండి, గురువుగారు కొంచెం మీ పురాణానికి వచ్చేవాడిని ఇలాంటి నకిలీ బంగారం కాకుండా ఒరిజినల్ బంగారం వేసుకురండి అని చెప్పండి అన్న నాకు పైగా. ఆ ఉత్తరం మా పీఠానికి వచ్చింది, ఆ పీఠానికి వచ్చిన ఉత్తరం ఈ శివరాజు పట్టుకొని చూపించాడు. నేనేం చెప్పను మీకు చెప్పండి, వాడి కోసమన్నా మంచి గొలుసు వేసుకురండి అని చెప్పరా, పాపం దొంగలకు ఎంత బాధ కలిగిస్తున్నారు మీరు చూడండి. అందువల్ల ఈ బాధ చాలా ఇబ్బంది అండి. పూర్వకాలంలో దొంగలు ఆనందంగా వెళ్ళిపోయేవారు, ఎందుకంటే డూప్లికేట్ గొలుసు వేసుకొచ్చేవారు కాదు, ఇక వాళ్ళు ఒక గొలుసు వాడు పట్టుకుపోయాడు, ఒక గొలుసు వాడికి ఒక పులుసుకు ఉపయోగపడేది అనమాట. ఇది మీకు తెలుసు. ఇప్పుడు కనుక పొరపాటున ఎవడ మెడలో అయినా గొలుసు పట్టుకుపోయాడో వాడు ఏడిపే, ఎందుకంటే ఏది బంగారో తెలియదు. పైగా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అంటారు, కొనుక్కునేవన్నీ ఇవి. ఏం చెబుతాం, నాకు కూడా జరిగింది ఈ అనుభవం. ఒక ఆయన నైమిషారణ్యంలో ఓ మంచి వెండి చెంపు పుట్టుకొచ్చి ఇచ్చాడు నా పక్కనున్న ఈ పారాయణ పనులు. ఐదుగురు పారాయణ చేసేటప్పుడు ఐదుగురికి ఐదు చెంపులు ఇస్తే వెండి చెంపులు, వెండి చెంపులు అని పాపం వాళ్ళు ఎగిరి గంతులు వేసాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక చూస్తే వెండి చెంపు కాదు, వెండి కోటింగ్ ఉంటే డూప్లికేట్ చెంపు తయారవుతుంది కదా అవిట. ఇక చూడండి, ఏడాది ఏడ్చారండి వాళ్ళు, ఏడాది బాటే రోజు ఏడిపే వెండి చెంపు అనుకుని ఇంటికి వచ్చి పెళ్ళం చేతులు పెట్టారు. ఇప్పుడు భార్యల దగ్గర అవమానం వచ్చింది, ఇక అక్కడి నుంచి రోజు ఏడవడమే. కాబట్టి మీరు ఎవరైనా కాస్త చెంబు పాపం పురోహితులకి పారాయణ పనులకి ఇస్తున్నప్పుడు చెప్పండి రా ఇది దొంగ చెంబు, పైకి వెండిలో ఉంటుంది, ఏం ఉపయోగం లేదంటే అప్పుడు వాళ్ళు మొదటే ఆనందం పొందుతారు. ఇక ఇక్కడి నుంచి ఏదో వెండి కదా అని ఇంటికి పట్టి కడితే రోజు ఏడిస్తే ఏం బాగుంటుందో దూసురు అవుతుంది. ఎవడమ్మన్నాడు, ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వాలి, లేకపోతే మాట్లాడుకోవాలి. ఆ వెండి చెంపులకు ఒక 10 రూపాయలు ఇస్తే కనీసం 10 రూపాయలతో ఏదో వాళ్ళ ఆవిడకు మల్లెపూలు దండన పెట్టుకెళ్ళేవాడు. పూర్వం 10 రూపాయలకి మల్లెపూలు వచ్చేవారండి, ఇప్పుడు మల్లెపూలు కూడా 10 రూపాయలకు రావడంలా. కాబట్టి ఎప్పుడు అది చేయకూడదు. సరే మొత్తం మీద ఏదైతే ఇదో పక్కన పెడితే ఈ పురాణమునకు నాబోటివాడు చెబుతున్న పురాణానికి చాలామంది జనం వస్తున్నారట. ఆ శివాలయంలో పురాణం జరుగుతోంది, వచ్చే వాళ్ళ మెడల్లో మంచి బంగారం ఉంది, ఈ బంగారంలో ఒక గొలుసైనా పట్టి కడితే బాగుంటుంది అనుకుని ఈ దుర్మార్గుడు పురాణం వినడానికి వచ్చాడు. మళ్ళీ అసలు భక్తులు ఎప్పుడూ కూడా కొంచెం నిలబడి పక్కన ఉంటారా, వీడు కావాలని ఈ ఆడవాడి మధ్యలో దూరాడు. మెల్లిగా దూరి అంటే ఎవరి మెడలో పెద్ద గొలుసు ఉంది, ఎవరిది వరిదల గొలుసు, వాడి చూపులతో తెలిసిపోతుంది. అలా వెతుక్కుంటున్నాడు. కాబట్టి పురాణం వినడానికి వచ్చి మన పక్కనే కూర్చున్న వాళ్ళందరూ భక్తులే అవ్వక్కర్లా. కొంచెం పరుసులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు ఉండవచ్చు. కాదు, ఇక్కడ జరిగింది తమాషా. వీడు నిజమునకు కేవలం దొంగతనానికి వచ్చాడు. ఇటు ఇటు చూస్తూ ఉండేలోపు ఈ గురువుగారు చెప్పే పురాణం వాడిని ఆకర్షించింది. అంత బాగా చెబుతున్నాడు ఆయన, స్పష్టంగా ఉంది. ముందు నవ్వాడు, మీకు మీలాగే గురువుగారు ఏదో జోకేస్తే ఆ నవ్వుకి ట్రాన్స్లోకి వచ్చాడు, గురువుగారి గ్రిప్లోకి వచ్చాడు. గురువుగారు చెప్పారట, ఈశ్వర ధర్మం చాలా గొప్పది. శివుణ్ణి న్యాయమైన ధనంతో అర్చిస్తే పుణ్యం వస్తుంది. శివాలయంలో దొంగతనం చేసిన వాడు రుద్రపిశాచమైపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోయాడు ఆయన. వీడికి మతిపోయింది ఆ పురాణం వింటూ ఉంటే. అందులో ప్రారంభంలోనే వచ్చాడేమో, మధ్యలో వస్తే చెప్పలేము చివరిలోనో, కానీ ప్రారంభంలో వచ్చాడేమో పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఇక చూడండి, ఆ రోజు నుంచి వీడికి పురాణం మీద ఆసక్తి వచ్చింది. ఆ పూట వాడు ఎవరు గొలుసు పట్టుకెళ్ళలేదు. మళ్ళీ మర్నాడు కూడా వచ్చాడు. 40 రోజులు ఆ గురువుగారు అక్కడ పురాణం చెబుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో శివపురాణం వింటూనే ఉన్నట్టు వాడు. అసలు ఏదని చెప్పాలంటే, ఈ తక్కిన భక్తులంతా మధ్య మధ్యలో అటు ఇటు చూసి నిద్రపోయేవారట. ఈ దొంగాడు మాత్రమే శ్రద్ధగా ఉన్నాడు. ఎందుకని, పాపము చేశాను అనే పశ్చాత్తాపం వాడికి కలిగింది. పశ్చాత్తాపంతో వాడి మనస్సు మారిపోయింది. నిజంగా పాపాత్ములు మారితే వాళ్ళకంటే గొప్ప భక్తులు ఉండరండి. అయ్యి అసలు భక్తుల కంటే పాపాత్ములు కనుక భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు అయిపోతారు. తెగ తాగుబోతులు అయ్యప్ప దీక్ష తీసుకుంటే వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఎవరు ఉండలేదు తెలుసా, అయ్యాక వాడి మామూలు అయిపోతారు. అదేమిటో తెలియదు కానీ ఆ 40 రోజులు రామచంద్ర ప్రభు కటిక నేల మీద పడుకుంటారు, చన్నీళ్లు స్నానం చేస్తారు, కన్నీళ్లు వచ్చేసేలాగా చన్నీళ్లలో స్నానం చేస్తారు. ఒక్క చుక్క పుచ్చుకోరు, దేని పుచ్చుకోరు మరి. అంత నియమము ఈ 40 రోజులకి ఏమైపోతుందో తెలియదు. అలా తర్వాత కూడా ఉంటేనే ఇకవాడు పరమాత్ముడు అయిపోడు. సరే, ఏం చేస్తాం అది. కానీ వీడు నిజంగా చెప్పాను కదా, పశ్చాత్తాపంతో విన్నాడు. అలా వినగా వినగా శివరాత్రి నాడు ఆ పురాణం పూర్తవుతోంది. ఆ రోజు అందరూ జాగరణ ఉండాలన్నట్ట. శైవ శాస్త్రం పురస్కృత్య శివపూజన తత్పరగా రాత్రౌ జాగరణం యత్నాత్ కరోతి శివ సన్నిధో. శివరాత్రి నాడు పురాణం చివరి రోజు. ఆ రోజు గురువుగారు అన్నారు, ఈరోజు మనకి పర్వదినం, శాస్త్ర ప్రకారంగా శైవ ఆగమం చెప్పినట్లుగా అభిషేకం చేద్దాం, శివ పూజ చేద్దాం అన్నాడు. వీడు కూడా, గురుదేవ నేను మీకు సాయం చేస్తాను, మీ పక్క నుండి శివ పూజ చేస్తానన్నాడు. అలా ఆయన కూడా అనుగ్రహించడం వల్ల ఆయన పక్కనే ఉండి అభిషేకం చేశాడు, బిల్వపత్రాలు వేశాడు. పూర్వకాలంలో అందరికీ సమానంగా అర్హత ఉండేది అర్చన చేయటానికి. అందువల్ల గురువుగారితో సమానముగా శివరాత్రి జాగరణ ఉండి అర్చన చేశాడు, పూర్తిగా జాగరణ ఉన్నాడు. రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ అభిషేకం అయ్యాక గురువుగారు పాటలు పాడించారట. శివస్య గాథా గాయమస్తు ఆనందాశ్రుకణాన్ముహు. శివుడి మీద ఆయన పాటలు పాడుతూ ఉంటే, శివకథలు గానం చేస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు కార్చట. పైగా ఒకసారి కాదు, ముహుర్ముహు పదే పదే అలా నీళ్లు కార్చేశాడనమాట. ఒకసారి కాకుండా ఏకధాటిగా పదే పదే నీళ్లు కార్చాడు. శరీరం గగుర్పాటు గురైపోయిందనమాట. శివుడి మీద అలా పాటలు పాడుతూ తనను తానే మర్చిపోయాడు. కానీ కొన్ని పాటలు వింటూ మనం మర్చిపోటండి. అందుకే శివమంత్రం మధురం. ఇప్పుడు బాగా రాసేవాళ్ళు ఉన్నా పాడేవాళ్ళు లేరు. కానీ పూర్వం రాసేవాళ్ళు అద్భుతంగా రాసేవారు, పాడేవాళ్ళు మన అదృష్టవశాత్తు కాలంలో ఘంటసాల వంటి మహానుభావులు దొరికారు కదండి. అసలు ఇప్పటికి కూడా శివుడి మీద కానీ విష్ణువు మీద కానీ ఆయన పాడిన పాటలు వింటే అలా మన శరీరం గగురుపాటు గురైపోయి మనం కూడా భక్తుల్లో ఒక భక్తులు అయిపోం. శ్రీకాళహస్తి మహాత్మ్యం ఉండేది, ఎప్పుడో 1955లో రిలీజ్ అయిందిట. ఏదో ఇలాంటి పుణ్యాత్ములు ఎవరో పుడితే ఉండాలి కానీ నా బోటి వాళ్ళు ఎవరో పుట్టి ఉండం కదా, అవునా? అటువంటి రోజుల్లో రాసిన అపూర్వమైనటువంటి పాట అన్నమాట. మధురము శివమంత్రం మహిళ మరువకెవో మనసా, మధురము శివమంత్రం మహిళ మరువకెవో మనసా.
ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే ఆగమ సంచార నా స్వాగతమిదే కొనుమా భావజ సంహారా నన్ను కావగరావయ్యా పాలను ముంచదవో ఓ పాలను ముంచదవో మున్నీటను ముంచదవో పాలను ముంచదవో మున్నీటను ముంచదవో భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా జయ హే సర్వేశా సతీ శాంభవీ ప్రాణేశా కారుణ్యగుణసాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడరా శంకరా మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనస ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే
అలా ఆనందంగా వాళ్ళు శివలేవులు గానం చేసేవారు అప్పుడు తెలియకుండానే ఆ పండితుడి కంఠానికి ఇతని కళ్ళు చెమర్చాయి ఆనంద బాష్పాలు కారే హఠాత్తుగా శివ శివ అని వాడు కూడా పాడాడు వాడు గుండె ఆగిపోయింది శివాలయంలో శివరాత్రి నాడు అభిషేకానంతరం జాగరణానంతరం శివ సంకీర్తనం చేస్తూ శివలింగం మీద పడి శరీరం విడిచిపెట్టే యోగం ఎవరికి కలుగుతుంది వాడికి కలిగింది ఎంతో అదృష్టం వెంటనే వాడు కైలాసానికి వెళ్ళిపోయాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ జీవించేటవాడు హాయిగా శివలోకంలో ఈ పుణ్యంతో జీవించి మళ్ళీ భూలోకంలో చిత్రాంగదుడనే రాజుకి విచిత్ర వీరుడనే పేరుతో ఒక రాజుగా పుట్టాడు అంటే మళ్ళీ మహాభారతంలో చిత్రాంగదుడు విచిత్ర వీరుడు గారు అండి ఈయన ఒక రాజు కుమారుడిగా పుట్టాడు నేను పూర్వజన్మలో దొంగని పరమపాపత్వండి కానీ ఒక మహానుభావుడి పురాణం వీరి నా జీవితం మార్చుకున్నాను శివరాత్రి నాడు శివజాగరణ చేసి శివగానం చేసి కైలాసానికి వెళ్ళి తిరిగి భూమికి వచ్చాను పుణ్యం క్షీణించగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం క్షీణించిన వాడు తిరిగి మానవలోకంలో ప్రవేశిస్తాడనే వేదభక్కును అనుసరించి భూలోకంలో పుట్టానని ఇతనికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది పూర్వజన్మ గుర్తున్నది ఇక చాలు పుట్టినప్పటి నుంచి శివశివ శివశివ అన్నాడు అసలు చిన్నపిల్లవాడు పుట్టగానే కేర్ కేరమని ఏడవాలి కానీ ఈయన కేర్ అనకుండా శివ కేర్ నా కేర్ నీది అన్నాడు కేర్ తీసుకో అన్నాడు ఇక అక్కడి నుంచి శాస్త్రాలు అభ్యసించాడు అద్భుతమైన ఆలయం కట్టించాడు శివుణ్ణి పూజించాడు తదనంతరం శివరాత్రి నాడు మళ్ళీ ఈ జన్మలో కూడా 1000 సంవత్సరాల ఆయు అనుభవించిన తర్వాత ఉపవాసం పొంది ఉత్తమ జ్ఞానం పొంది శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు ఇది శివధర్మం అంటే తెలుసో తెలియకో ఇలా పురాణం వినడానికి వచ్చి ఎంతోమంది మారిపోతారటండి కొంచెం సేపు పురాణం వింటే శివగాథ వింటే వాడి జీవితమే మారిపోతుంది వాడు ఉత్తముత్తముడవుతాడు వాడు మహాత్ముడవుతాడు అటువంటిది నిరంతరం వింటే వాడు ఎంత గొప్పవాడవుతాడు అందుకే శివధర్మము అతిలేశము శివధర్మము సూక్ష్మమగును శివుడి ధర్మం సులభం అది ఆశ్చర్యకరమైనది ఇంత పిసరు చేస్తే చాలు శివుడికి అర్చన కొంచెము చేస్తే చాలు అనంత ఫలితమిస్తుంది అర్చన ఎంతోమంది శివరాత్రి వ్రతం చేసి తరించారు భరతుడు లాంటి మహానుభావులు మునులు తరించారు. మాంధాత, దుందుమారి, హరిశ్చంద్రుడు మొదలైన వారంతా ఈ శివరాత్రి వ్రతం వల్లే సిద్ధి పొందారండి. హరిశ్చంద్రుడు కూడా శివరాత్రికి నిరంతరం జాగరణ చేసేవాటి, ఎప్పుడూ శివరాత్రి వస్తే జాగరణ చేసి శివుణ్ణి పూజించాడు. ఇక్కడ రాశారు ఆ మాట నేను చెప్పడం కాదు, హరిశ్చంద్రాదయో నృపాహ, హరిశ్చంద్రుడు వంటి కొంతమంది రోజులు శివరాత్రి వ్రతం చేశారు. ఈ పుణ్యం వల్ల ఏమైంది, విశ్వామిత్రుడికి రాజ్యం ఇవ్వగానే అక్కడికి ఇక్కడికి కాకుండా కాశీ వెళ్ళాడు. ఏ పోనీ ఎన్నో క్షేత్రాలు ఉన్నాయిగా, కానీ హరిశ్చంద్రుడు శివరాత్రి వ్రత మహిమ వల్ల, శివరాత్రికి జాగరణ చేయటం వల్ల, భగవత్ స్మరణ చేయటం వల్ల విశ్వామిత్రుడికి రాజ్యం ఇచ్చాక అప్పు తీర్చడానికి డబ్బు లేకపోతే నెల్లాళ్ళు గడివి అడిగి ఈ నెల్లాళ్లలోపు నక్షత్రకుండి వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు, స్వయంగా కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళిన తర్వాత కూడా శివుడి ఆలయాన్ని దర్శనం చేసుకుని నా మనస్సు ధర్మం మీద నిలబడేటట్టు, సత్యం మీద నిలబడేటట్టు వరమిమ్మన్నాడు అప్పు తెచ్చడంలా. అసలు ఈ శివకథ ఎంత అద్భుతమైన కథ అనిపించింది నాకు చదువుతున్నప్పుడు. ఆయన కాశీ వెళ్ళాట, విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న వెంటనే శివుడు రెడీగా ఉన్నట్ట. ఈయన అడిగితే విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి కావలసినంత డబ్బంతా మూటగట్టితే అన్నాడు పార్వతిని. పార్వతి మొత్తం ఏకంగా 1,00,000 బంగారు నాణాలు విశ్వామిత్రుడికి ఇవ్వాలి, అవన్నీ పార్సిల్ చేసి పట్టుకుందనమాట. ఆవిడ చేతిలో రెడీగా ఉంది మూట. ఈ పూట, ఆవిడ చేతిలో ఉన్న మూట హరిశ్చంద్రుడు అడిగితే ఒక్క మాట మాట్లాడితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు. కానీ ఆయన అడిగాడా అడగలా, ఏమన్నాడో తెలుసా,
సకల లోక పాలక సర్వేశ్వర శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మము కాపాడుమా జగన్నాథ.
ఆయన కోరిన ఎంత గొప్ప కోరిక అండి ఇది. స్వామి నిత్యం సత్యం మీద నిలబడాలి, ధర్మం నాలో ఉండాలి, ఇది నాలో ఉంచే బాధ్యత నీది, ఇది నీ బాధ్యత, ఇంతకు మించి నేనేమీ కోరను, డబ్బు వద్దు నాకు, నా శక్తితో నేను అప్పు తీర్చుకోవాలి, నేను బయటపడాలి అంతేకాని నిన్ను డబ్బు అడగనన్నాడు. ఎంతమంది శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, శివుడు కనపడగానే నీకు దండం పెడతా, జూప్రీ హిల్స్ బంజారా హిల్స్ కావాలి, ఒప్పళ్ళంతా నాది, అప్పులన్నీ తీర్చేయి, మొత్తం కారులన్నీ నాకే వచ్చేయాలి, నేను మొత్తం ప్రపంచాన్ని ఏలాలి, అన్ని రకాలు, నేను ఎమ్మెల్యేని అవ్వాలి, మినిస్టర్ని అవ్వాలి, లేకపోతే బారిస్టర్ని అవ్వాలి, కానిస్టేబుల్ గారు అయితే ఎస్ఐ అవ్వాలి, ఎస్ఐ గారేమో సిఐ అవ్వాలి, అంతే తప్ప సత్యం ధర్మం గురించి ఎంతమంది అడగలుగుతారు, ఏదో ఇలాంటి పుణ్యాత్ములు తప్ప. మళ్ళీ ఆ మాట అనుపతి రేపు రారు కదా, మరి ఇదొక గొడవ, కనీసం అందుకైనా పొగడాల్సి వస్తుంది తప్ప. ఎంత గొప్పవాడు, అందువల్ల ధరించాడు ఆయన హరిశ్చంద్రుడు వంటి వాడు అని. ఈ విధంగా రామస్య మహర్షి అద్భుతమైన శివకథ చెప్పాడు. రేపు ప్రారంభంలో వస్తేనే మంచి కథ ఉంది, అది అద్భుతమైన కథ, దానికి పంచ తీర్థ కథ అని కూడా పేరు. భక్తులంతా రేపు కూడా యథాప్రకారంగా 6:30 కల్లా సిద్ధంగా ఉండండి. ఇంకా ఇప్పటికి 6 రోజులు గడిచింది, ఇంకెంత మిగిలిందండి మనకి, 15 రోజులు మిగిలింది, 21 రోజుల్లో చూస్తుండగా కాలం వెళ్ళిపోతూనే ఉన్నదన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.